ఇంట్లో కూర్చుని యోగ సాధన చేస్తాడు, ఒక గంట సేపు చేస్తాడు, లేదా 2 గంటలు చేస్తాడు, లేక 3 గంటలు చేస్తాడు, అయిపోతుంది, బయటకు వస్తాడు. వాడు నమ్మకూడదండి, ఈ కూచిపూడి వాడు మంచివాడు కాదండి, లేకపోతే బ్రాహ్మణులు మంచివాడు కాదండి, లేకపోతే వీళ్ళు మంచివాడు కాదండి, వీళ్ళంతా మోసగాళ్ళండి, వాళ్ళు నాకు అని నాకు వాళ్ళ పద్ధతి నచ్చదు, వీళ్ళ విధానం నచ్చదు, వీళ్ళు ఏంటి మాట్లాడేది, వాళ్ళు ఏంటి మాట్లాడి, ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు యోగ సాధన చేశాడు, అతని యోగస్థితి వస్తుందా? దుష్ప్రాపయితి. మనస్సును కంట్రోల్ చేస్తే కదా నీకు ఎవరెవరుగా కనిపించారో, యోగ గంటన్నరో 2 గంటలో 3 గంటలో సాధన చేసావు, బయటకు వచ్చావు. ఇప్పుడు బయటకు వచ్చి ఏమనాలి? ఈ కూచిపూడిలో కనిపించే వాళ్ళందరూ ఆ పరమాత్మయే ఇన్ని రూపాలుగా, ఈ కూచిపూడిలోనే కదండి అన్ని ఊళ్ళలో కనిపించే వాళ్ళందరూ, నా జీవితంలో కనిపించే వాళ్ళందరూ ఆ పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు. వాళ్ళ వాళ్ళలో కొంతమంది సుఖం వా, కొంతమంది దుఃఖం వా, కొంతమంది వల్ల సుఖం వస్తుంది, కొంతమంది వల్ల దుఃఖం వస్తుంది. నాకు సుఖ దుఃఖాలు వచ్చాయా రాలేదా అన్న దాన్ని బట్టి ఆత్మతత్వం ఉండదు, ఎన్ని రూపాలుగా ఉన్నది ఆత్మతత్వమే. ఇక నా సుఖ దుఃఖాలు కారణాలు, వీళ్ళు మంచివాళ్ళు సుఖం, వీళ్ళు వల్ల దుఃఖము అని నా మనస్సు. అంతేకాని ప్రపంచంలో సత్యం మారదు. సత్యం ఏంటి ప్రపంచంలో? అన్ని రూపాలు పరమాత్మయే. బయటకు వస్తూ కూడా దాన్ని మెయింటైన్ చేయకుండా యోగ సాధన చేసి 3 గంటలో 4 గంటలో చాలా ఏకాగ్రతతో మంచి ఫోటోలు పెట్టుకుని బ్రహ్మాండంగా చేసి బయటకు వచ్చి మళ్ళా ఆత్మ వ్యతిరేకమైనటువంటి భేద అభిప్రాయాలను పరిపోషించుకుంటూ మళ్ళా రేపు ఉదయం దాకా అదే పని చేస్తే ఎట్లా అండి? అప్పుడు అప్పుడు అతనికి దుష్ప్రాపయితి పొందలేడు. ఎట్లా పొందుతాడు? ఇప్పుడు బయటకు వచ్చి అన్ని రూపాలు వారి వల్ల నాకు అనుకూలం ఉండొచ్చండి, ఉండకపోతుండు, కానీ పరమాత్మ ఆ రూపంగా ఉన్నారండి అన్నవాడికి అది జరుగుతుంది. మనస్సుని కంట్రోల్ చేయాలి. మనస్సే కదా మనని డిస్ట్రాక్ట్ చేసి, మనసుకరా అనిపిస్తుంది. మనసుకి ఏమనిపిస్తే ఎందుకండి? పరమాత్మయే ఆరు అన్ని రూపాలు పరమాత్మ అయినప్పుడు నాకు నచ్చిన ఒక రూపం పరమాత్మది కాదా? నా మనసుకు నచ్చకపోతే పరమాత్మ అవడా? నా మనసు ఎవడండి సర్టిఫికేట్ ఇవ్వడానికి? సుఖ దుఃఖాలు నా మనసు వల్ల వస్తున్నాయి. వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డువాళ్ళు అని ఎవరు కనిపిస్తోంది? నా మనసు కనిపిస్తోంది. మనసు అనేది పెర్ఫెక్టా? వాళ్ళదంతా లౌకిక దృష్టి, వాడు నేర్చుకున్నది ఎంత, నేర్చుకున్న దాన్ని బట్టి, ప్రజ్ఞని బట్టి దాని అభిప్రాయాలు ఉంటాయి. పరమసత్యం ఎం సత్ నా అభిప్రాయాల కోసం వెయిట్ చేస్తుందా? సో నాకు వారి వల్ల దుఃఖము రానిండి, సుఖము రానిండి, పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అని ఏ భావనని, ఏ ఆత్మభావనను మనం పొద్దున్నే 2 గంటలో 3 గంటలో ఉపాసించామో అది రోజంతా క్యారీ చేయాలి కదా. మనం బయటకు వచ్చిన తర్వాత మనసును కంట్రోల్ చేయకపోతే ఏమైంది? చేసిందంతా బుగ్గిపాలయ్యి. ఇంకా కష్టపడి సాధన చేసాం, శాస్త్రాలు చూసాం, అన్నీ నేర్చుకున్నాం, కానీ అభిప్రాయాలు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళ నమ్మకూడదు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు, ఇక్కడ తక్కువ ఎక్కువ అని మనసు చెప్తోంది. మనం మనసు మాట వింటున్నాం, శాస్త్రం ఏం చెప్తోంది? అయ్యా ఒకే ఆత్మ ఇన్ని రూపాలుగా ఉంది అని చెప్తోంది. అది ఏమరుస్తున్నాం? ఎంత పెద్ద ప్రమాదం, ఎంత సాధన చేస్తే కూడా మిస్ అయిపోతున్నాం. సో అసం యథాత్మనో, ఎవరైతే ఈ మనస్సుని కంట్రోల్ చేయరో అటువంటి యోగి యోగ సాధన చేస్తే కూడా దుష్ప్రాపయితి, అతను పొందలేదు. సర్వే సర్వత్రా ఆత్మను దర్శించే స్థితికి కదా మనం వెళ్ళవలసింది. మరి అతను మధ్యలో వేరే అభిప్రాయాలు ఉన్నప్పుడు ఎలా లభిస్తుందండి అది అని ప్రశ్నిస్తున్నారు ఆయన. వశ్య ఆత్మనాథు యతత, ఈ మనస్సును వశం చేసుకోవాలండి. మనస్సుకి, నా మనస్సుకు సుఖం రానివ్వండి, దుఃఖం రానివ్వండి. నాకు సుఖపెట్టేవాళ్ళు మామూలు వాళ్ళు, మా ఆత్మస్వరూపులు మహనీయులు, నాకు దుఃఖం కలిగజేసేవాళ్ళు పరమాత్మ స్వరూపాలు కావు అని ఎలా అంటామండి? మనస్సు చెప్పేది వింటామా? మనస్సు చెప్పేది అది అసలు అనేక జన్మల సంస్కారాలన్నీ తెచ్చి తన కడుపులో పెట్టుకుని మనకు కబుర్లు చెబుతోంది. దాని కబుర్లు వింటామండి, మహనీయులు కృష్ణ పరమాత్మ కబుర్లు వింటాం. కానీ వశ్య ఆత్మనాథు యతత, ఎవడైతే ఈ మనస్సును వశం చేసుకుని
యతత యోగ సాధన చేస్తాడో శక్యావాప్తుం ఉపాయత, ఉపాయం చేత శక్యోవాప్తం పొందవచ్చు. దేన్ని? ఆత్మదృష్టిని, ఆత్మ సంయమ యోగాన్ని. ఆత్మ ఈ కనపడే జగత్తంతా ఆత్మస్వరూపంగా కనిపించటము అనేటువంటి ఆశయము అనేటువంటి స్థితిని ఉపాయం చేత సంపాదించుకోవచ్చు. ఎప్పుడు? మనసును కంట్రోల్ చేస్తే. మనసును కంట్రోల్ చేయకుండా నీవు ఎన్ని ఉపాయాలు చేస్తే ఏం ప్రయోజనం? మనసును కంట్రోల్ చేసే ఉపాయం, ఏదో ఉపాయం చేత. ఏమండి కష్టాలు ఎవరికి లేవండి? వాళ్ళు ఏదో అన్నారండి, నేనేమన్నా, నేను ఎవరన్నా అన్న వాడానా అండి, నేను తప్పులు చేయని వాడినా? వాళ్ళది తప్పులు ఉన్నమాట నిజమేనండి, తప్పు మాటే మాట్లాడాడు. ఎవరు అంటారు మిమ్మల్ని ఎంత మాటలు అంటున్నారో చూసారా? నిజమేనండి, వాళ్ళు అన్నమాట నిజమే. కానీ నేను ఎవరిని బాధ పెట్టనంత వాడిని కాదు కదా, కొన్ని సందర్భాల్లో నేను ఎవరిని అంటారు కదా, వాళ్ళు అంతవరకే చూసి ఉంటారులేండి అని ఈ విధంగా తప్పించుకుంటాం అన్నమాట. దేనికోసం? సర్వము ఆత్మగా దర్శించటం కొరకై, అది మన టార్గెట్. ఇప్పుడు వశ్య ఆత్మనాతో యతత, మనస్సును కొంచెం వశం చేసుకుని ప్రయత్నించ యోగ సాధన చేస్తే శక్యోవ ఆప్తుం ఉపాయత, ఉపాయం చేత దానిని ఆప్తుం పొందటం శక్యమే. ఇట్ ఈస్ పాసిబుల్. కష్టం కావచ్చు బట్ పాసిబుల్. పాసిబుల్ కాబట్టి మహనీయులు అందరూ సంపాదించారు. అంతేగాని కష్టము, మోక్షం కష్టము నిజం కాదండి. మనం ఈ మోక్షం కానీ జన్మరాహిత్యం కానీ దే ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్. అంతేగాని ఆత్మ సందర్శనం కానీ దే కెన్ బి అచీవ్డ్. అందుకనే కదా వాళ్ళ గురించి పుస్తకాలు వాటి మనం మహనీయుల యొక్క చరిత్రలు చదువుకుంటున్నాం. అది పాసిబుల్ కాకపోతే చరిత్రలు ఎందుకు చదువుకోవడం? ప్రయత్నం ఎందుకు చేయటం? అడగడలాగా తిరగతుగా సృష్టిలో ఈ జన్మల్లో పైకి కిందికి మనం వెళ్ళదలుచుకోవాలా? మనం పరమ సత్య వస్తువును చూడదలుచుకున్నాం, దీనికి సాక్షి అయి సర్వము ఆత్మగా దర్శిస్తూ ఆత్మానందాన్ని పొందదలుచుకున్నాం. కానీ ఆలోకానికో ఈ లోకానికో కాసేపు వెళ్ళి ఆ ఏడుపు ఏడుపు ఏడవదలుచుకోవాలి మనం. ఇట్స్ నాట్ అవర్ ఆబ్జెక్టివ్. దట్స్ నాట్ వాట్ ఫర్ వీ హవ్ కమ్. అందుచేత వీ హవ్ డిసైడెడ్ ఏమని, సర్వము పరమాత్మ స్వరూపంగా చూస్తేనే నాకు ఈ సంసారము తొలగుతుందని గ్రహించాం. అటువంటప్పుడు ఏంటి, మనస్సుని కంట్రోల్ చేసి వశం చేసుకుని వశ్యాత్మనాతో మనస్సును వశం చేసుకుని యతత యోగ సాధన చేస్తే ఉపాయం చేత శక్యం, దట్ ఈస్ పాసిబుల్. ఏ పాసిబుల్? ఆత్మ సంయమం. మనకి ఎవరి వల్ల దుఃఖం వస్తుందో, ఎవరి వల్ల సుఖం వస్తుందో, ఉభయులు కూడా ఆ పరమాత్మయే ఈ రూపాలుగా ఉన్నారు అనే ఆస్వాదన, ఇట్ ఈస్ పాసిబుల్. అప్పుడు స్వామి అర్జునుడు అలా ఇంటర్వ్యూ అవుతున్నారు, స్వామి బాగానే చెప్పారు, సరే ఇదంతా నాకు అనుకూలమైన వాళ్ళు, ప్రతికూలమైన వాళ్ళు, ఎవరి వల్ల సుఖం వస్తుందో, ఎవరి వల్ల దుఃఖం వస్తుందో, వాళ్ళందరూ కూడా పరమాత్మయే ఈ రూపాలుగా ఉన్నారు అనే సాధన ప్రారంభించా, యోగ సాధన ప్రారంభించా. ప్రారంభించి కొన్నాళ్ళు అయింది, ఇంకా పరిపక్వం అవ్వాలా, ఇంకా కంప్లీట్ అవ్వాలా, ఇంకా ఎక్కడో మధ్యలో ఆగి ఉన్నా, ఈ స్థితిలో నా దేహం పడిపోయింది. అప్పుడు ఏమైంది, నేను ఏ భక్తి మార్గంలో లేను, యోగ సాధనలో ఉన్నాను, మధ్యలో శరీరం పడిపోయింది. మా గతి ఏమిటండి, ఉభయ భ్రష్టులో అవ్వం కదా, మా కొంపలు మునగవు కదా. ఆ యతి శ్రద్ధయాపేతో, శ్రద్ధగా చేస్తున్నాడు కానీ ఇంకా యతి అవల. యోగాత్ చలిత మానస, యోగాత్ యోగ సాధన చేస్తున్నాడు చలిత మానస. ఏమండి ఇలా చేస్తే అనేక జన్మలుగా చేశాం కదండి, ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పడుతుందేమో. మనస్సు చంచలం అవటం వల్ల ఇంత ఉపన్యాసం చెప్పాను, ఆవేశంగా చెప్పాను, ఎంత బాగా చెప్పాడురా రామకృష్ణ అని విన్నవాళ్ళందరూ అన్నారు. కానీ ఎవడి మీదో కోపం, వాడని మన పొగిడాడండి, మంచోడండి, ఈయనండి తిట్టాడండి, ఏటా డబ్బా వాయిస్తే ఏదేదో మాట్లాడుతూ, భగవద్గీత చెప్తూ ఏదేదో చెప్తావు, ఐ డోంట్ లైక్ యూ అనేసరికేమో చిచి ఇతన్ని మన అయిష్టం అయిపోయాడు, ఇంకో ఆయనేమో ఇష్టం అయిపోయాడు, ఈ పొగిడేవాడు ఇష్టమైపోయాడు. అంతేగాని ఉభయులు ఆ పరమాత్మ నేనే ఈ రూపాలుగా ఉన్నారు అనే భావన ఇంకా మేము సాధనలో ఉండి యోగ సాధన చేస్తూ ఇంకా పొందలేదు. వీ హవ్ నాట్ ఇట్ అచీవ్డ్. అప్రాప్య యోగ సంసిద్ధిం, ఇంకా యోగ సంసిద్ధి పొందక ముందే మా మనస్సు ఏ కారణం చేత చంచలమైపోయి ఎటు వెళ్ళిపోయి ఆ ప్రాక్టీస్ అంతా మారిపోయి ఏదో ఎటు వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు మనం కొన్నాళ్ళు చేస్తాం, అక్కడి నుంచి ఎక్కడో ప్రాక్టీస్ ఫెయిల్ అవుతుంది, ఏదో వాళ్ళ మీద ఏదో సంఘటన వస్తుంది, ఏదో కష్టం వస్తుంది, లేకపోతే ఎవరో ఏదో అన్నారు, ఎవరో కోర్టు మన మీద వేశారు, లేకపోతే ఆఫీసులోనో ఉద్యోగంలోనో ఏదో కష్టం వస్తుంది, వెంటనే మనం ఇక్కడి నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతాం. అప్పుడు ఏమైంది, యోగ సాధన చేస్తూ 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 ఉండగా డిస్ట్రాక్ట్ చంచలం వచ్చి చలిత మానసులో అయ్యాం. ఆ కార్యక్రమం నుంచి మనం డివియేట్ అయిపోయాం. ఎప్పుడు డివియేట్ అయ్యాం? అప్రాప్య యోగ సంసిద్ధిం, యోగ సంసిద్ధ స్థితి, యుక్త స్థితి అన్నారు కదండి, అది పొందక ముందే అప్రాప్య మనం చంచల మానసులో అయ్యాం. కాం గతిం కృష్ణ గచ్చతి, కృష్ణ అటువంటి వాళ్ళ గతి ఏంటయ్యా? వేర్డు దిగు సాధన స్టార్ట్ చేశారు, చక్కగా ప్రాణాయామం ప్రారంభించారు, కంఠంలో ఏకాగ్రత పెట్టారు, చేస్తూ చేస్తూ ఉన్నారు. కొన్నాళ్ళు అయింది, ఏదో కారణం చేత అది కంటిన్యూ కాల, మళ్ళా డిస్కంటిన్యూ చేసి మళ్ళీ చేయబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ యోగ సాధన నుంచి చ్యుతి పొందాడు. అతని గతి ఏమిటి అని అడుగుతున్నాడు. కశ్చిత్ నా నో ఉభయ విభ్రష్ట చిన్న అభ్రమ ఇవ్వ నశ్చేతి, కొంపదీసి అతను ఉభయభ్రష్టుడై అంటే ఇటు లోకాలని వదిలేశాడు. అటు అసలు వస్తువు పట్టుకోలే, ఉభయభ్రష్టుడై చిన్న అభ్రమ ఇవ్వ, చిన్నమైనటువంటి మేఘంలాగా ముక్కలు ముక్కలు ఎటుటో వెళ్ళిపోడు కదా. అప్రతిష్టో మహాబాహో, ప్రతిష్ట అంటే నిశ్చలం, అప్రతిష్ట అంటే ప్రతిష్ట లేకపోవడం. విమూఢో బ్రహ్మణపతి, బ్రహ్మణోపధి, బ్రహ్మ మార్గములో ఆ పదము నుంచి విమూఢుడై చివరికి ఏదో అయిపోదు కదా. అటు వాడి గతి ఏంటి? వాట్ ఈజ్ ఈ సీక్వెన్స్ స్వామి? ఏతత్ మే సంశయం కృష్ణ, నాకేదో అనుమానం ఉంది స్వామి ఈ విషయంలో. చేతుం అర్హసి అశేషత, ఇటువంటి అనుమానాన్ని మొదలంటలా మీరు తొలగించాలి. ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో డిస్టర్బెన్సెసే వచ్చి కంప్లీట్ అయ్యేదాకా కంటిన్యూ చేయలేమండి. ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ మందికి ఎక్కడో కానీ దాని అండి చూసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, అందరం చేయలేమండి. ఎక్కడో మళ్ళీ డిస్ట్రాక్షన్ వస్తుంది, ఏదో వస్తుంది. మనందరికీ అనుభవమే, నాకైతే చాలా ఎక్కువసార్లు అనుభవం. సంధ్యావందనం కూర్చుంటాను, కసేపు కూర్చుంటాను, వాళ్ళు కూడా కూర్చున్నాను, సంధ్యావందనం ప్రారంభించాను, ఆ తులసిలో తీర్థం పోశాను, ఆ నెక్స్ట్ మళ్ళా కంటిన్యూ చేసే లోపల మా ఏదో మా అమ్మ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏదో గొడవ వచ్చి చివరికి చేయలేకపోయాయి. చివరికి అది కంటిన్యూ అవ్వాలా? ఇలా మనం చేస్తున్నటువంటి యోగ సాధన డిస్ట్రాక్ట్ అవ్వటం అనేది చాలామందికి జరుగుతుంది. కాబట్టి అర్జునుడు అండర్లైన్ చేస్తున్నాడు, ఏతత్ మే సంశయం చేతం అర్హసి అశేషత స్వామి, మీరు ఇటు ఈ అనుమానం చాలామందికి వచ్చే ఇబ్బంది కనుక, నాకొచ్చే ఇబ్బంది కూడా కనుక, అశేషత చేత్తుం అర్హసి, మొదలంట్లా ఆ అనుమానాన్ని తొలగించాలి స్వామి. లేకపోతే ఎలా ప్రారంభిస్తాం? తదన్య సంశయస్య అస్య చేత నా హి ఉపపద్యతే. ఇటువంటి సంశయాన్ని తొలగించేవారు మీకు, మిమ్మల్ని మించిన వారు ఎవరున్నారు స్వామి? మాకు మీరే దిక్కు, ఈ అనుమానాన్ని తొలగించండి. అప్పుడు స్వామి ఇది చెప్పడం ప్రారంభించారు. పార్థ నా ఇవ నైవ ఇహ నా అముత్ర వినాశస్తస్య విద్యతే. నాయన యోగ సాధన ప్రారంభించాడు, ఏదో ఒక పాయింట్ దాకా వచ్చాడు, ఏవో సందర్భాల వల్ల డిస్ట్రాక్ట్ అయ్యాడు. అటువంటి మార్గంలో అతనికి ఇహంలో కానీ పరంలో కానీ నష్టము వినాశనము కలుగుతుంది అనే అనుమానమే వద్దు. యోగ సాధన చేసేవాడు వినాశనం కలగదు, ఏదో పాయింట్ దగ్గర ఆగిపోయి ఎటో వెళ్ళిపోయాడు అంతవరకే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి, ఎవడైనా ఒక శుభకార్యక్రమం ఎవరినో ఏదో డేంజర్ చేయాలనో, వాడికి ఏదో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో బాధించాలనో అకళ్యాణకృత్ కృత్యాలకి ఎదురొస్తుంది. కానీ ఇది కళ్యాణకృతి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ దుర్గతికి వచ్చినే లేదు, అంటే అతను నష్టపోవడం అనే ప్రసక్తే లేదు. మరి ఏమవుతుంది? ప్రాప్య పుణ్య ఆ దేహం పడిపోయి అతను డిస్ట్రాక్ట్ అయిపోయి ఒకవేళ ఆ సాధన కంప్లీట్ కాలేదు కాబట్టి ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్, పుణ్యకృతమైనటువంటి లోకాలు చేరతాడట. యోగ సాధన చేస్తూ వచ్చాడు కదండి, కొంతవరకు వచ్చాడు కదా, ఏం చేస్తున్నాడు? నాకు అంతా కూడా ఆ పరమాత్మ మయమే, పరమాత్మ తప్పితే వేరే వస్తువే లేదు అన్నటువంటి భావనలో ఈ మనసును తీసుకెళ్ళి లయించే ప్రయత్నంలో ఉన్నాడు. సక్సెస్ కాల ఇంకా, అందుచేత కొంతవరకు చేశాడు కాబట్టి పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వ, అతని యోగ సాధన పుణ్యకార్యాలతో సమానం. పుణ్యకార్యాలు చేసినటువంటి వాడు ఏ విధంగా ఉత్తమ లోకాలకు వెళ్తాడో ఇతను కూడా ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వ, పుణ్యలోకాలను చేరినవాడై అక్కడ ఉషిత్వ, అక్కడ హీ ఎంజాయ్స్ చక్కగా దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు చేసిన వారు ఏ విధంగా పుణ్యకృతమైనటువంటి లోకాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ కొంత సుఖాన్ని అనుభవిస్తారో ఈ యోగ సాధకుడు కూడా అటువంటి లోకాలకు వెళ్తాడయ్యా. ఫస్ట్ శాశ్వతి, తర్వాత దీంట్లో అలా ఇప్పుడు ఈ దేహాలేమో చాలా స్వల్పకాలం, కానీ యోగ సాధన వల్ల ప్రయోజనం సుదీర్ఘంగా ఉంటుంది. సో సుదీర్ఘమైన ప్రయోజనం ఎంజాయ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ దేహాలకు రావాలి కదా, దేహాలకు వచ్చేటప్పుడు శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టో అభిజాయితే. అతనికి యోగభ్రష్టుడు అని పెట్టాడు. అంటే యోగ సాధన చేస్తూ డిస్ట్రాక్ట్ అయ్యాడు కాబట్టి అతని పేరేంటి, యోగ భ్రష్టుడు. అతను ఏం చేస్తారు, శుచి అయినటువంటి భావాలు ఉన్న ఇంట్లో పుడతాడు. చక్కటి కొంతమంది చూడండి, వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళని నమ్మకూడదు, వాళ్ళ ఎగస్ పార్టీ, ఆ కులం వాళ్ళని నమ్మద్దు, ఈ మతం వాళ్ళని ద్వేషించు అని ఇంట్లో పుట్టాడు అనుకోండి, పుట్టినప్పటి నుంచి పాపం అతనికి అవే భావాలు నేర్పుతారు. అంతేకాని సర్వ ఆత్మౌపమ్యం వస్తాయి. ఏదో మహానుభావులు కొంతమంది ఉంటారు, దేవుడే లేడు, నారాయణుడే లేడు అని పుట్టి ఇంట్లో పుట్టి, ఏ ప్రహ్లాదుడుకో మా నాన్న చెప్పేదంతా అబద్ధం, పచ్చి అసలు అది మోసం, అది సత్యం కాదు అని చెప్పగలిగాడు. కానీ వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఏం నాన్న చెప్తున్నారు కదా, నాన్న చెప్పినట్టు చేసేయి, నారాయణ ఏంటి అదేంటి, ఇది నాన్న చెప్పినట్టు చేసేయి, ఫాలో అవ్వు. ఓయమ్మ ఒక పాట ఉంది కదా, నీవు చెప్పిన మాయామయమైన ప్రకృతి మాటలు విననే కాయము వ్యర్థము చేయనే. నాన్న చెప్పినట్టుగా చక్క గొప్పగా రాజురా, రాజుగా మంచి శక్తి సంపాదించు, నువ్వు కూడా మీ నాన్నలాగానే ఆ దిక్పాలకులను పాలించు, అప్పుడు నువ్వు ఆలోచించు నారాయణ గురించి, ఇప్పుడు ఎందుకు చేస్తావు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఎందుకని వాళ్ళ నాన్న చేస్తున్నటువంటి కలిగిస్తున్న బాధను ఎట్టగొట్ట తల్లి మమకారంతో చెప్తుంది అనమాట. అప్పుడు మన వాళ్ళు ఆ పాట రాశారు, ఏమని, ఓయమ్మ నీవు చెప్పిన మాయామయమైన ప్రకృతి మాటలు విననే కాయము వ్యర్థము చేయనే, ఐ విల్ నాట్ వేస్ట్ మై ఆపర్చునిటీ ఆఫ్ లైఫ్ అమ్మా అని కొద్దిమంది అనగలిగారు. కానీ సామాన్యంగా ఆ వాతావరణానికి బద్దులవుతూ ఉంటాం, ఎందుకంటే ఆ సంస్కారాలు ఉంటాయి కానీ. కానీ కొంతమంది ఉత్తమ సంస్కారాల యొక్క బలం చేత వాళ్లే ఆ వాతావరణాన్ని మార్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇతను యోగ భ్రష్టుడు, యోగ సాధన చేస్తూ చేస్తూ ఎక్కడో డిస్ట్రాక్ట్ అయ్యి కంటిన్యూ కాలేని వాడు. శుచీనాం, శుచి అయిన భావాలు గల ఇళ్లలో పుడతాడు. కనుక ఇతనికి కూడా వాళ్ళ నాన్నగారు, అరే అందరినీ ప్రేమించాలరా, అందరికీ సహాయం చేయాలరా, మంచి మంచితనం కలిగించాలరా, పరమాత్మ సత్యమైన వస్తువురా, మన మనసు అక్కడికి వెళ్ళాలిరా అనేటువంటి తండ్రి బోధిస్తూ ఉంటాడు. అమ్మ ఏమో చక్కటి పూజలు చేస్తుంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, ఎవరికైనా సహాయం చేస్తుంటారు, పేదవారితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి స్వభావాలు, శుచి అయినటువంటి భావాలు కలిగినటువంటి ఇంట్లో పుడతాడు ఎవరు, యోగభ్రష్టుడు. దాంతో ఏమవుతుంది, అతని ప్రోగ్రెస్ కన్వీనియంట్ అయిపోతుంది. అక్కడి నుంచి కలిసాం శుచీనాం శ్రీమతాంగేహ్యం. కొందరిళ్ళు ఉంటాయి పుట్టినప్పటి నుంచి కూలికెళ్తే కానీ అవదు, వారికి భోజనం ఉన్నటువంటి ఇళ్లలో పుడతాడు. శ్రీమతాం గేహే, కాబట్టి వేస్ట్ కాకల్లా. జీవితంలో ఆయుష్ అంతా డబ్బు సంపాదించడానికి వేస్ట్ కానటువంటి ఇళ్లలో పుడతాడు. శుచి శ్రీ సంపద ఉన్నటువంటి ఇళ్లలో పుడతాడట ఎవరు, యోగ సాధకుడు. కాబట్టి యోగ సాధన వల్ల లాభం వచ్చిందా లేదా, యోగ భ్రష్ట పొందినా కూడా హీఈస్ గెటింగ్ సంథింగ్. అథవా ఇంకా కొందరు కేసు ఉంటాయి. కొందరు ఎలా ఉంటారంటే, ఒక 30-40% 50% యోగ సాధన చేసిన వాళ్ళు చక్కగా ఏమవుతున్నారు, శుచి అయినటువంటి సంపద ఉన్నటువంటి ఇళ్లలో పుడుతున్నారు. కొంతమంది ఉంటారు వాళ్ళు 75-80% యోగ సాధన చేసి ఉంటారు, యోగ స్థానానికి చేరుంటారు, యుక్త స్థానానికి చేరుంటారు. ఆత్మ సంయమ యోగ సాధనలో ఒక 75% సక్సెస్ అయ్యారు, ఇప్పుడు దేహం పడిపోయింది. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు ఒక మాట, అథవా యోగినామేవే మేవా కులే భవతి ధీమతాం. ధీమతులైనటువంటి యోగులైనటువంటి కులంలో పుడతారు వాళ్ళు. మహనీయులు మహర్షుల యొక్క కొడుకులుగా పుడతారు, భక్తుల యొక్క కుమారులుగా పుడతారు. కాబట్టి ఆ తండ్రుల యొక్క వాళ్ళ వంశ పారంపర్యపు మహనీయుల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఇంకా ప్రోగ్రెస్ ఎక్కువ అనమాట. ఏతటి దుర్లభతరం లోకే జన్మ ఇది దృశ్యం, అది దుర్లభం అనమాట. అందుకే అది చాలా కొంచెం హై కాదు. అందుకని కనీసం ఆ స్థితి కన్నా పాయింట్ కన్నా రమణమని ఆహ్వానించడం అనమాట. ఇప్పుడు అయిపోయింది, ఇదివరకు దేహంతో ఏం చేశారైనా యోగ సాధన చేశారు. చేసి ఏమని యోగ సాధన చేశారు, ఆత్మౌపమ్యేవ సర్వత్ర, ఆ పరమాత్మయే ఇన్ని రూపాలలో ఇన్ని రూపాలుగా ఉన్నారు. ఇక్కడ మంచి నాకు ఎవరి వల్ల నా దుఃఖం రానండి, మా తమ్ముడు వచ్చాడు, అన్నయ్య నువ్వు దేవుడితో సమానం, మహానుభావుడితో సమానం, ఓహో ఈయనంటే ప్రేమ ఉంటుంది, అరే బ్రహ్మాండం ఉంటుంది. ఇంకో ఆయన వచ్చి ఏందా శుద్ధి కొడతావు ఏదో అంటాడు. నీకు ఏమొచ్చా, నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నువ్వు సరిగ్గా నీ పాయింట్లు కొన్ని తప్పు చెప్తున్నావయ్యా, నువ్వు ఏంది ఇట్లా మాట్లాడుతావు, నువ్వు మా నీకు ఆచారం లేదు, అది లేదు, ఇది లేదు అంటాడు. అప్పుడు మనం అతను పరమాత్మ, అతను కూడా నాకు పరమాత్మ అనిపించాలి, ఇతను అనిపించాలి, అతను అనిపించాలి అని కదా నేను సాధన చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎక్కడో ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత 75% అయిపోయింది ఏదో, లేక 25% ఎంత పర్సంటేజ్ అయితే ఆ స్థితి నుంచి దానికి సంబంధించిన ఉత్తమ ప్రయోజనం పుణ్యలోక పుణ్య కర్మలు చేసిన వాళ్ళ లోకాలు అనుభవించడం జరిగింది. రైట్. ఇప్పుడు పుణ్యకర్మలు అనుభవించేవాడు ఎవడైనా, సంపద సంబంధించిన పుణ్యకర్మలు చేసిన వాడికి అక్కడితో అయిపోతుంది. కానీ యోగికి వచ్చే లాభం ఏంటంటే యోగ భావం ఉంటుంది అతనికి, అది మనసు బుద్ధికి సంబంధించింది కదా. ఇప్పుడు నేను చాలామంది దానం చేశాను, చక్కటి మళ్ళీ నాకు సంపద కలిసి వస్తుంది, అంతటితో అయిపోతుంది. కానీ అఫ్కోర్స్ అది కూడా సంస్కారంలో ఉంటుందనుకోండి, ఉంటే అదే యోగ సాధన బుద్ధికి సంబంధించింది కాబట్టి ఏమవుతుంది, ఆ జన్మలో క్రితం జన్మలో యోగ సాధన చేస్తూ ఎక్కడ ఏ పాయింట్ దాకా వచ్చానో తత్ర తం బుద్ధి సంయోగం, నా బుద్ధి ఏ పాయింట్ వరకు సంయోగం పొందిందో యోగ మార్గంలో ఒక పాయింట్ దాకా వచ్చింది. లభతే పౌర్వదేహికం, చూడండి కృష్ణ పరమాత్మ ఎంత క్లారిటీ చెప్తున్నారు, క్రితము జన్మలో ఏ పాయింట్ వరకు యోగ సాధన సిద్ధించిందో ఆ పాయింట్ నుంచి యతతేచ తతో భూయ సంసిద్ధో, అతను మళ్ళా ప్రయత్నం చేసి ఆ పాయింట్ నుంచి వెళ్తాడు. ఇప్పుడు చూడండి కొంతమందికి మధ్యలో ఒక ఆవేశం వచ్చి చక్కగా ధ్యానంలోకి వెళ్తారు, అప్పటిదాకా గాడిదలో తిరుగుతుంటాడు. ఎందుకని, అతను ఆ యోగ సాధన స్థితి వరకు అంతకుముందు సాధన చేశాడు, అది ఈ జన్మలో ఆ పాయింట్కి స్టార్ట్ అయింది. అంటే మనం అది సదభ్యాసం కావచ్చు దురభ్యాసం కావచ్చు, ఒక అభ్యాసం చేసి ఎక్కడో వదిలిపెడితే ఆ అభ్యాసం ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో ఆ పాయింట్ దగ్గర మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది. ఈ జన్మలో రోజుకు 2 సిగరెట్ల ప్యాకెట్లు తీస్తే తాగుతుంటే వచ్చే జన్మలో ఏమవుతుంది, 4. అంటే దురభ్యాసము కూడా అదే విధంగా ఉంటుందని చెప్పడానికి, 10 మందిని తిట్టడం నాకు ఇప్పుడు అలవాడు అనుకోండి, అందరిని తిడితే తంతారేమో అని చెప్పి కొంచెం 5 గురునో 6 గురునో తిట్టాం అనుకోండి, వచ్చే జన్మలో ఏ పౌరో ఏదో వచ్చి 10 మందిని తిట్టడం ప్రారంభిస్తాయి, ఇలా పెరుగుతుంది. అలాగే సర్వము పరమాత్మయే అన్న భావనలో ఒక 75% వస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఆ పాయింట్ లభతే చ ఇదివరకు ఎక్కడి నుంచి యతతేచ లభతే, క్రితం జన్మలో ప్రయత్నించి ఏ పాయింట్ వచ్చానో తతో భూయ సంసిద్ధవు, ఆ పాయింట్ నుంచి మరలా సిద్ధపడతామే కానీ అతను మళ్ళీ వెనక్కెళ్ళక్కల. కాబట్టి చేసినవాడు చూసావా, యోగ సాధన ప్రారంభించి యోగ భ్రష్టుడైనప్పటికీ నష్టం వచ్చిందా రాలా, ఎందుకని ఏ పాయింట్ వరకు వచ్చాడో అక్కడి నుంచి అతను ముందుకెళ్తున్నాడు. సో తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, పూర్వదేహంతో ఎక్కడి దాకా వచ్చానో యతతే చ తతో, ఇదివరకు ప్రయత్నం చేసి ఏ పాయింట్ దాకా వచ్చాడో తతో భూయ సంసిద్ధవు, ఆ పాయింట్ నుంచి సంసిద్ధుడవుతున్నాడు. పూర్వ చూడండి, వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారు. మొదటిసారి వెళ్ళి వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి జీవిస్తారా అంటే ఆ ఏముందయ్యా అది ఇది. రెండోసారి వెళ్ళినప్పుడు సీరియస్గా అడిగాడు, అసలు మీకు దేవుడు తెలుసా, తెలుసే చూస్తున్నారు చూస్తున్నారు, నేను చూస్తున్నానయ్యా. ఎలా చూస్తున్నారు, ఆ గోడ ఎలా చూస్తున్నావు నువ్వు, అది గోడనండి నేను దేవుణ్ణి అలా చూస్తున్నానయ్యా, నాకు తీస్తారా అన్నాడు, తీస్తాను అనగానే రేపు వచ్చే ఆదివారం రా నీకు చూపిస్తాను, అసలు వస్తాడో రాదు చూద్దామని ఈయన నెక్స్ట్ ఆదివారం మంచి డ్రెస్ వేసుకుని ఇది వేసుకుని మేకప్ చేసేసుకుని సరిగ్గా బొట్టు గిట్లు పెట్టేసుకుని వచ్చేసాడు. చూపించండి ఇలా టచ్ చేశాడు, టచ్ చేయగానే అతను ఒక్కసారి నేను వివేకానందుడు ఉపాధి, అప్పటికి నరేంద్రుడు కదండి, ఉపాధి ఇవన్నీ పోయి లోకాలు అవన్నీ పోయి సర్వము తానైన ఆత్మోపమేవ సర్వత్ర ఆనందం పొందటం ప్రారంభించాడు. ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత ఓ 1 గంట 30 అయిన తర్వాత ఓరు నాయనో నాకేదో అయిపోతుంది, మా అమ్మ ఏమవుతుంది, మా నాన్న ఏమవుతుంది, మా నాన్న మా చెల్లెలు ఏమవుతుంది, నా ఉద్యోగం ఏమవుతుంది, నా డబ్బులు ఏమైపోతుంది అని, స్వామి నన్ను కాపాడండి ఏదో అయిపోతుంది నాకు అన్నాడు. మళ్ళీ టచ్ చేశాడు, మళ్ళీ బ్యాక్ టచ్. ఏమైందయ్యా అన్నాడు. అయ్యా ఇంకా కొంచెం గ్యాప్ ఉంది నాన్న అన్నాడు. మరి ఏం చేయమన్నారు? అది కూడా తీసేయండి. తీసేది ఎవడు కాదు, మోచి కమ్ అని ప్రాక్టీస్ సాధన చేయి. మరి ఇంకోళ్ళని ముట్టుకుంటే అలా వస్తుందా? ఎందుకని రాలేదు? అతను అక్కడ దాకా సంసిద్ధుడయ్యాడు. రామకృష్ణ పరమహంసే చెప్పాడు, నేను ముట్టుకోవడం వల్ల రాలేదయ్యా. అతను అక్కడ దాకా సంసిద్ధుడయ్యాడు. పూర్వజన్మల్లో ఆత్మ సంయమ యోగ లైన్ని ఆ పాయింట్ దాకా అతను రీచ్ అయ్యాడు. సర్వము పరమాత్మగా దర్శించడమే ఆత్మ సంయమ యోగం. ఆ పాయింట్ దాకా వచ్చాడు కాబట్టి నేను టచ్ చేయగానే గుర్తుకొచ్చింది. అంతేగాని నేను టచ్ చేయడం వల్ల గుర్తుకొస్తుంది, ఈ మైక్ని టచ్ చేస్తాం మోక్షం వస్తుందా? ఎవరైనా నీకు చెప్పింది అన్నాడు ఆయన రామకృష్ణ పరమ. శిష్య ప్రజ్ఞ ఏవ కారణం. గురువులు అనేకులు ఉన్నారు, వాళ్ళందరికీ మోక్షాలు ఇవ్వచ్చు కదా, ఇంటింటికి వెళ్ళి అంటాడు రాముడు ఆవేశం పట్టలేక ఒకసారి. మోక్షస్య కారణం రామ శిష్య ప్రజ్ఞ ఇవ, నా గురు ప్రజ్ఞ ఇవ. గురువు ప్రజ్ఞ వల్ల రాదు, శిష్యుడి యొక్క ప్రజ్ఞ పట్టుదల వల్ల వస్తుంది. ఒక డ్యాన్స్ టీచర్ ఉన్నాడు, 10 మంది పిల్లలు ఉన్నారు, అందులో ఇద్దరు పరమ ఆర్టిస్టిక్గా చేస్తారు. అంటే మిగతా వాళ్ళకి ప్రేమ లేదన్నా మీకు? వీళ్ళు మీరు చెప్పినది చెప్పినట్టుగా భావనను ఆ డ్యాన్స్ మాస్టర్ గారు చెప్పింది హృదయస్థం చేసుకుని దాన్ని ఉపాసన కింద మార్చుకుని దాన్ని ఎలా ప్రదర్శించాలి అని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేసుకుని మళ్ళా గురువుగారి దగ్గరకు వచ్చి ఆ గురువుగారు చెప్పినది అంత శ్రద్ధగా చేశారు. కాబట్టి ఒక ఆయన వచ్చాట ఆ గురువుగారి దగ్గరికి, మా వాళ్ళ అబ్బాయికి అయితే బాగా నేర్పేవండి మీరు, మేము ఫీజులు ఇవ్వట్లేదా, మరి మీరు అంతగా ఎందుకు నేర్పలేదు అన్నట్టు. అయ్యా తప్పు నాది కాదు. ఎవరిది తప్పు? శ్రద్ధ. శిష్యుల్లో శ్రద్ధ ఉంటే నేను ఇవ్వగలను. అంతేగాని నేను జేబులోంచి ఇచ్చేది కాదు. కళ అనేది భగవంతుడి నుంచి రావాలి, అది ఉపాసన వల్ల రావాలి. ఎవరికైనా ఉపాసన వల్ల ధ్యానం వల్ల వస్తుంది. మరి నాకు రాలేదే, కూచిపూడిలోనే పుట్టాగా నేను, నేను డ్యాన్స్ నేర్చుకున్నాగా, మరి మా తమ్ముడికి వచ్చి నాకు రాలేదే. ఎందుకు రాలేదంటే దానికి సంబంధించిన ఉపాసనలో లేదు. ఉపాసన ఉంది కాబట్టి వచ్చింది, లేని వాడికి ఎలా వస్తుంది? అక్కడ అనేక ఆ జన్మల ఆ ప్రయత్నము వల్ల సాధన, యోగ సాధన వల్ల ఆ పాయింట్కి వచ్చాడు అతను. ప్రయత్నాత్ యతమానస్తు యోగి, ఈ విధంగా ఆత్మ సంయమ యోగాన్ని యతహ యోగ సాధన చేస్తూ సర్వము పరమాత్మగా దర్శనం చేసేటువంటి ఉపాసనను దేహంలో ప్రవేశించి ప్రపంచాన్ని వదిలేసినటువంటి సాధన ద్వారా ప్రయత్నాత్ యజమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః. మనస్సులో అనేక దోషాలు ఉన్నాయి. అంతా పరమాత్మ నాకు తెలుసు, ఉపన్యాసం చెప్పమంటే దచ్చి పారేస్తా, మరి దర్శించలేకపోతున్నానే, నా మనసులో అనేక అశుద్ధమైన విశేషాలు ఉన్నాయి. ఇంకా సంశుద్ధి అవల, దానికి యోగ సాధన. యోగ సాధన చేస్తూ ఉంటే సంశుద్ధ కిల్బిషః, ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కొక్క లోపల ఉండే అడ్లు తొలగుతూ ఉంటాయి. ఇంకా తగ్గలేదేంటి అంటే ఇంకా ఉన్నాయన్నమాట, జబ్బు ఇంకా ఉందన్నమాట. ఇంకా తగ్గలేదేంటండి డాక్టర్ అంటే, డాక్టర్ గారు ఇంకో మళ్ళీ కొన్నాళ్ళు వాడవేమంది అంటాడు, లేదా ఇంకో మందులు వస్తాం. మొత్తం మీద మందు తినాల్సిందే, యోగ సాధన నువ్వు చేయవలసిందే. సంశుద్ధ కిల్బిషః, పాపపు దృష్టిలన్నీ పోతూ వస్తాయి. అనేక జన్మ సంసిద్ధిం, ఒక్కొక్కసారి ఇది అనేక జన్మలుగా సాధించాల్సి వస్తుంది. ఎందుకని? నువ్వు దుష్టభావాలు అనేక జన్మలుగా తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాల్సి వస్తుంది? ఈ ప్రోగ్రాము అనే వచ్చే జన్మలో కూడా స్వామి కొందరు అంటుంటారే, వచ్చే జన్మ కూడా నీ పాదాలు నాకు జ్ఞాపకం ఉండాలయ్యా.